ജയ് ശ്രീമന്നാരായണ. ശ്രീമതേ രാമാനുജായ നമഃ. പ്രിയ ഭാഗവത മൈത്രി സഭ്യുലാര, പെദ്ദലാര, ശ്രീമത് പരമഹംസ പരിവ്രാജകാചാര്യులు ശ്രീ 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 തിദണ്ഡി ശ്രീ രംഗരാമാനുജീയ സ്വാമിവാരു, మన యందు వాత్సల్యం చేత సంపూర్ణమైనటువంటి భగవద్గీత, ఎన్నో గంభీరమైన అర్థాలు కలిగినటువంటి ఆ భగవద్గీత సులభంగా మనకు అందజేయాలనే ఉద్దేశం చేత ప్రశ్నోత్తర రూపంలో మనందరం ఉజ్జీవించేటట్టుగా అనుగ్రహించారు. ఓ గ్రంథంలాగా ముద్రించారు. ఆ ముద్రించిన గ్రంథం పేరు శ్రీకృష్ణ అర్జున సంవాదం. దాన్ని యథావకాశంగా మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈవేళ మూడవ భాగం. కాశ్యపాహన్ వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. నిన్నటి రోజున భగవద్గీతలో మొదటి శ్లోకం ప్రారంభమైంది. ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు. సంజయుడు సమాధానం చెప్పడానికి పూనుకున్నాడు అని అక్కడ ఆపాం. ఈవేళ దాని కొనసాగింపు చూద్దాం. ఇది 33వ ప్రశ్న. స్వామి, మీరు చెప్పినటువంటి వాటి వాస్తవమే, కిమకుర్వత అని అడిగాడు. మరి సంజయుడు ఏమని చెప్పాడో అనుగ్రహిస్తారా? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ అని కదా చెప్పాడు. అంటే యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుందని నా దృఢ నమ్మకం అని చెప్పాడు సంజయుడు. మరి ఇది గీత చివరి శ్లోకం కదా స్వామి. అవును, ధృతరాష్ట్రుడి అభిప్రాయానికి తగిన సమాధానం అదే. మరి దీనినే సంజయుడు చెప్పబోతూ అవాంతర వృత్తాంతాన్ని ఇలా ప్రారంభిస్తాడు. దృష్ట్వాదు పాండవానికి, మరి 2వ శ్లోకం నుంచి 699వ శ్లోకం వరకు చెప్తాడు. బాగుంది స్వామి, కానీ మరికొంచెం వివరం కావాలి నాకు. అడుగు. ధృతరాష్ట్రుడి పూర్వీకుడు కురువు. ఆయన వంశంలో వారందరూ కౌరవులు అంటారు. అంటే ధృతరాష్ట్రుడు, ఆయన తమ్ముడు పాండురాజు, ధృతరాష్ట్రుని కుమారులు దుర్యోధనాదులు, అలాగనే పాండురాజు కుమారులు ధర్మరాజాదులు, వీళ్ళందరినీ కలిపి కౌరవులే అని అనాలి. కానీ ఈ ధృతరాష్ట్రుడు తన కుమారులని ధర్మరాజాదులను వ్యవహరించేటప్పుడు ఈ శ్లోకంలో గమనించావా, మామకాహ అనేమో తనవారికి, పాండవాహ అని పాండవులకి, పాండురా అంటే పాండురాజు కుమారులకి అన్నాడు. అంటే నా వారు పాండవులు అనేటువంటి ఈ రెండు అర్థాలు కనిపిస్తున్నాయి కదా. ఓహో, నా వారు వేరు, పాండవులు వేరు అనే అర్థం వచ్చేసింది కదా స్వామి. అంతే కదా. అంతేకాకుండా పశుర్మనుష్య పక్షివా ఏచ వైష్ణవ సంస్థితా తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణో పరమం పదం అన్నట్లుగా, యద్వా భాగవతాభిమాన వసతి అని భగవద్ రామానుజుల వారు అన్నట్లు, ఒక సజ్జనుడైన భాగవతోత్తముడు వీడు నావాడు అని ఒకడిని ఆదరిస్తే అదే చాలు ఉన్నతి గతికి. ఇక్కడో ధృతరాష్ట్రుడు నావారు అని ఆదరించేసరికి సహేంద్ర తక్షకాయ స్వాహ అని ఒకటి ఉంది కదా అన్నట్లుగానే అందరికీ దుర్గతే అయ్యింది. శ్రీకృష్ణుడు పాండవులని తనవారని అభిమానించేసరికి వారేమో ఉన్నతి గతిని చెందారు. 38వ ప్రశ్న. ఓహో, ఎందుకన్నమాట ఎత్ర యోగేశ్వర కృష్ణో అన్న సంజయుడి శ్లోకమే ధృతరాష్ట్రుడి ప్రశ్నకి సరి అయిన సమాధానం అవుతోంది కదా స్వామి. మరి సమాధానం చెప్తాను. అవును, గ్రంథము ధర్మ శబ్దముతో మంగళకరంగా ప్రారంభమైంది. గమనించావా? హితవు అనే దాన్ని తెలిపే ఈ శ్లోకంతో అంతమవుతోంది. ఏదైనా విషయం త్యాజ్యం ఉపాధేయం అని రెండు విధాలుగా ఉంటుంది. త్యాజ్యం అంటే విడవదగినది, ఉపాధేయము అంటే స్వీకరింపదగినది. త్యాజ్యాన్ని చెప్పి ఉపాధేయాన్ని చెప్పడం సబబు. అనారోగ్యం తొలగించుకొని అప్పుడు కదా శరీరం పుష్టికి ప్రయత్నించాలి. అందుచేతనే గీత ఇదేమిటి ఇలా ధృతరాష్ట్రుడి ప్రస్తావనతో ప్రారంభమైంది అని అనిపించినా త్యాజ్యాన్ని చెప్పారని గ్రహించుకోవాలి. ఇక ఉపాధేయాన్ని తర్వాత చెప్తున్నారు. స్వామి, ధృతరాష్ట్రుడు అంటేనే త్యాజుడా? ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించినవాడు అని అర్థం. తనది కాని దానిని తనదు అనే తనది అనే భావంతో ధరించడం సూచించబడుతోంది. అదే దేహాత్మాభిమానం. దేహం కన్నా లోపల ఉన్న ఆత్మ వేరు కదా, ఈ రెండు ఒకటే అనుకుంటూ ఉంటాం అందరం. అందుకే నేను లావుగా ఉన్నాను, నేను సన్నంగా ఉన్నాను అంటాం తప్ప నా శరీరం లావు, నా శరీరం సన్నం అని అనడం మనకు అలవాటు తక్కువే కదా. ఇతరులకు చెప్పేటప్పుడు ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనూ ఆత్మ వేరు దేహం వేరు అనుకున్నా ప్రాక్టికల్గా మరి ప్రతిరోజు జరిగే వాడుకలు ఆ భావన రాదు మనకి. దేహాత్మాభిమాన భావమే వస్తూ ఉంటుంది. అదే అన్ని అనర్థాలకి మూలం. ధృతరాష్ట్రుడికి కలిగిన పిల్లలే కదూ ఈ దుర్యోధనాది దుస్వభావులంతా. ఈ దేహాత్మాభావన తొలగిన నాడే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం. ఎంత తరచుగా నేను వేరు దేహం వేరు అనే భావన మనలో కలుగుతూ ఉంటే రోజుకోమారు, పూటకోమారు, గంటకోమారు, నిమిషానికోమారు, సెకండుకోమారు ఇలా ప్రతి క్షణం ఆ భావన కలుగగలిగితే అంత ఆధ్యాత్మిక ప్రగతి సాధించినట్లు, ధృతరాష్ట్ర స్వభావాన్ని విడిచినట్లుగా అవుతాం. అలా త్యాజ్యాన్ని చెప్పడానికి ధృతరాష్ట్రవాచ అని ప్రారంభించి మంగళాచరణ కోసం మాత్రం ఈ శ్లోకంలో ధర్మక్షేత్రే అని అంటూ ధర్మపదంతో నాంది పలికారు. 40. ఆహా, మరి కురుక్షేత్రం ధర్మక్షేత్రం ఎలా అయింది స్వామి? కురు మహారాజు అక్కడ చాలా ధర్మాలు ఆచరించాడు గనక దానికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది. ఒకసారి దాన్ని స్వయంగా దున్నాడట. ఆ క్షేత్రమునందు ఎవరు తపస్సు చేస్తారో, ఎవరు మృతి పొందుతారో వారందరూ ఉత్తమ గతులు తప్పక పొందుతారని ఇంద్రుడు కురు మహారాజుకి వరం ఇచ్చాట. పరశురాముడు కూడా అక్కడే పితృతర్పణాలు చేశాడు. మహాభారతం వనపర్వం 83వ అధ్యాయంలోను, శల్యపర్వం 53వ అధ్యాయంలోను కురుక్షేత్రం ధర్మక్షేత్రం ఎలా అయ్యిందో దాని గొప్పతనం ఎంతో వివరించబడుతుంది. స్వామి, మన దేశంలో ఇది ఎక్కడుంది? ఈ కురుక్షేత్రం దర్శించాలంటే ఎలా వెళ్ళాలి? ఇది హర్యానా రాష్ట్రంలోని అంబాలా అనే పట్టణానికి దక్షిణంగాను, ఢిల్లీకి ఉత్తరంగాను ఉంటుంది. ఇప్పుడు కురుక్షేత్రం అంటేనే బాగా అందరికీ తెలిసిపోతోంది. చక్కని వసతులతో ఈనాటికి దీన్ని చాలా చక్కగా కాపాడుతున్నారు. గీతోపదేశం జరిగిన స్థలం మొదలుకొని చాలా భారత సంఘటనలు జరిగిన స్థలాలు చూడవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. తపస్సుకి ఈనాటికి అనుకూలంగా ఉండే స్థలాల్లో ఇది ఒకటి. 42. ప్రశ్న. స్వామి, ధృతరాష్ట్రుడంటే దేహాత్మాభిమానం కలవాడు అని చెప్పినట్లు సంజయుడు అంటే అర్థం ఉన్నదా? సమ్యకు జయము కలవాడు అని చెప్పవచ్చు. అంటే ఇంద్రియములను చక్కగా నిగ్రహించుకొనగలిగిన వాడు. అట్టివాడికే కదా భగవద్ అనుగ్రహం యోగ్యత వచ్చేది. భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి, తిరిగి చెప్పడానికి ఇంద్రియ జయం తప్పనిసరి. నిజానికి అల్పజాతీయందు అంటే సూత కులంలో పుట్టినవాడు సంజయుడు. అయినా వ్యాస మహర్షి అనుగ్రహం చేత ఒక దివ్య దృష్టిని సంపాదించి యుద్ధ విశేషాలన్నింటినీ గ్రహించగలిగాడు. అర్జునుడితో పాటు విశ్వరూపాన్ని దర్శించాడు. ఇవన్నీ సమ్యక్ ఇంద్రియ విషయమైన గొప్ప జయము గలవాడు కనుక సంజయుడు. ఆ సంజయుడికి సాధ్యమైంది. 43వ ప్రశ్న. స్వామి, ఆయననే ఎంచుకోవడానికి అదే కారణమా? శుద్ధభావంగతో భక్త్యా శాస్త్రాత్ వేద్మి జనార్థనం అని పెద్దల ఒక వచనం ఉంది. కనుక భక్తి సహకృత శాస్త్రజ్ఞానము కలవాడు కనుక యథార్థదర్శి, యథార్థవాది అయినాడు సంజయుడు. అందుకే ఆప్తతముడు అని అనవత్సాయన్ని. 44వ ప్రశ్న. భక్తి సహకృత శాస్త్రజ్ఞానము అంటే ఏమిటి స్వామి? అంటే కేవల శాస్త్రజ్ఞానం ప్రయోజనం లేనిది, భగవద్భక్తి కలిగి అయినా ప్రవర్తింపజేసిన శాస్త్రమునే ఆదర విశ్వాసాలతో లభింపజేసుకోవాలి. అలా లభింపజేసుకున్న శాస్త్రానికి ఉన్న విలువ ఇంకా దేనికి ఉంటుంది అని స్వామివారు తమ గ్రంథంలో 2వ భాగాన్ని ముగించారు. రేపటి రోజున 3వ భాగాన్ని చూద్దాము. అడిగి రామానుజదాస కులశేఖరాలు వారు హైదరాబాదు.